వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకునేడల వాని భక్తి వ్యర్థమే. చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా దేవ, స్తోత్రం తండ్రి. మరొక దిన ఆయుష్ ఇచ్చే ప్రభా, ఈ ఉదయ కాలమున ప్రభా మీ సన్నిధిలో మేము ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. సహవాసంగా ప్రతిదినము మమ్మల్ని ఐక్యపరుస్తున్నారు. ఆత్మీయంగా ఎదగడానికి, మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సహవాసానికే స్తోత్రం ప్రభా. అవును ప్రభా, ఆదివారంకే పరిమితమైన మా భక్తిని ప్రభా అనుదినము వాక్యానుసారంగా కట్టబడడానికి కృప చూపించినందుకే స్తోత్రం ప్రభా. వాక్యంలోకి వెలుచుండగా మీ సహాయం అడుగుచున్నాం ప్రభా. ప్రతి లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయము మాకు తోడే ఉంచి ప్రతి లేఖన సత్యాలు మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయించండి ప్రభా. ఎక్కడ ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా, యాప్ ప్రాబ్లం లేకుండా సహాయించండి ప్రభా. రావాల్సిన బిడ్డలు ఎవరన్నా ఉంటే త్వరపడి రావడానికి సహాయించండి ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక. ఈరోజు అంశాన్ని మనం చూస్తే నాలుకను సాధుపరచుట. ఇక్కడ నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడు అనుకునేడల వాని భక్తి వ్యర్థమే. ఒక నిజ క్రైస్తవుడిగా మనం పరిపక్వత కనపరిచే ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఏదైనా ఉందంటే ముఖ్యంగా మన నాలుకను అదుపులో ఉంచుకోవాల్సిన సామర్థ్యం మనకు ఉండాలని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ ముఖ్యంగా ఒక క్రైస్తవులుగా చాలా మంది భక్తులుగా కనబడిన వారు నోరిప్పితే చాలా భయంకరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. సేవకుల్లో ఉన్నారు, సంఘ పెద్దల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. ఎందుకంటే పైకి భక్తిగా కనబడినా కానీ వారి సంభాషణలు, వారి మాటలు ఎంతో ఆ లోకరీతిగాను, లేకపోతే భయంకరమైన మాటలు, అపహాస్యకమైన మాటలు, పోకిరీ మాటలు, చాలా గర్వంతో మాటలు చూస్తూ ఉంటాం. ఇక్కడ అందుకే బైబిల్లో చక్కని మాట చూస్తున్నాం, నోటికి కళ్ళెం పెట్టుకోక నేను భక్తి గలవాడును, నేను విశ్వాసిని, నాకు మంచి సాక్ష్యం ఉందంటే కుదరదు. ఒక మన యొక్క పరిపక్వతను, మన పరిపూర్ణతను కనపరిచేది మన నోటి మాటలే, మన నోటిని అదుపులో ఉంచుకోవడమని వాక్యం సెలవిస్తుంది. అందుకే చక్కగా యాకోబు భక్తుడు చక్కగా అన్నారు ఇక్కడ. ఏమన్నారు, ఎవడైనను తన నోటికి కళ్ళెం పెట్టుకున్నాడల తన భక్తి వ్యర్థమని. ఇక్కడ భక్తుని మాటలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే యాకోబు రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తే, అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమును ఉంచుకున్న శక్తి గలవాడను వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దయచేసి మన మాటలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవాలండి. మనం చేస్తున్న ఉద్యోగ స్థలంలో గాని, మనం ఉంటున్న మన కుటుంబంలో గాని, ఎందుకంటే సంఘంలోనూ సేవకుల ముందు మన మాటలు బాగుండొచ్చు కానీ స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, ఆ ఇంటిలో మన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు ఆ క్రియలు ప్రవర్తన చూసుకుంటే సరిపోద్ది, మన మాటలు ఎలా అన్నా మాట్లాడచ్చు, జస్ట్ మాటలే కదా, దానివల్ల ఏ నష్టం వస్తుంది, దానివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందంటే బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం గుర్తించాలి. మత్తయి సువార్త 12:36-37 మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు చెప్తున్న సత్యాన్ని గుర్తించాలి. మనుషులు పలుకు ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను అని ప్రభు చేస్తున్న హెచ్చరిక మనం చూడాలి. అవునండి, మన అనవసరమైన సంభాషణల యొక్క తీవ్రతను యేసయ్య హెచ్చరిస్తున్నట్లు చూడొచ్చు. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట దేవుడు లెక్కడుగుతారు అనే మాటను చూస్తున్నాం. కాబట్టి దయచేసి మన మాటలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులే కలిసినప్పుడు ఆత్మీయ విషయాలు, సత్యవాక్యాల విషయాలు, పరిచర్ విషయాలు మాట్లాడడం ఈరోజు చాలా తక్కువైపోయింది. కలిసినప్పుడు లోక వార్తలు ఎక్కువైపోయాయి, రాజకీయాలు గూర్చి, ఇతరుల కొరకు, లేకపోతే అనవసరమైన సంభాషణల యొక్క సమయాన్ని ఎక్కువ గడపడాన్ని చూస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట దేవుడు వింటున్నాడు, దయచేసి దేవుడు లెక్క అడుగుతాడు అనే గ్రహింపుతో ఉండే క్రైస్తవులుగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త అదే మనం చదివినప్పుడు 12:36-37 సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. దయచేసి ఇక్కడ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. సర్ప సంతానం, మీరు చెడ్డవారే ఉండి ఎలాగ మంచి మాటలు, దయచేసి మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన మాటలు ఉంటాయి. కాబట్టి దయచేసి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలండి. తద్వారా మన మాటలు వాక్యానుసారంగా ఉంటది, మన మాటలు సత్యాన్ని కలిగి ఉంటాయి, మన మాటలు మితముగా ఉంటాయని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను గుర్చి 4 సువార్తలో చూస్తే చాలా చక్కైన మాటలు ఉంటాయండి. ముఖ్యంగా పేతురు రాసిన పత్రికలతో పాటు 1 పేతురు 2:22 చక్కనగా పేతురు ఇలా అంటారు, ఆయన పాపం చేయలేదు అంటూనే ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. పేతురు చెప్తున్నాడని సాక్ష్యం, యేసయ్య యొక్క నిర్దోషత్వాన్ని గుర్చి పేతురు సూచిస్తూ మాట్లాడిన ఈ సందర్భాన్ని మర్చిపోకూడదు. ఆయన నోట ఏ కపటం లేదు. యేసయ్యను గుర్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కాబట్టి దయచేసి కపటపు మాటలు మనం రాకూడదు. మనం దయచేసి మన సంభాషణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మన భక్తి వ్యర్థమైపోద్ది. దేవుని యొక్క సన్నిధిలో నిలిచినప్పుడు లెక్క అప్పు చెప్పవలసిన వారిగా ఉంటాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటకు పెదుగులు చాలా సాతాని యొక్క సాధనంగా వాడబడతాయి. ఏమనండి, మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలోనూ సాతానికి ఎక్కువగా సహాయపడేది ఏదైనా ఉందంటే మన నాలుకని మనం గుర్తించాలండి. చాలా గొప్పగా వాడుకుంటాడు. నాలుక ద్వారా ఎంతమందిని ఆత్మీయ విషయాల్లో పడగొట్టాడో బైబిల్లో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యేసయ్యను గురించి చాలా చక్కగా ఉంటాయి లోకసువార్త 4:22 అందరను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. దేవుని యొక్క సాక్ష్యం, మన ప్రభు యొక్క సాక్ష్యం చూస్తే ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడారు. ఆయన నోట నుంచి దయగల మాటలు వచ్చాయండి. అంతేకాదు లూకా సువార్త 20:26 కూడా వారు ప్రజల ఎదుటి మాటల్లో తప్పు పెట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండిరి. ఏంటండి, ఆయన మాటల్లో ఎక్కడైనా తప్పు పట్టాలని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ఆ పెద్దలు ఎంత ప్రయాసపడ్డారో మనకు తెలుసు. కానీ ఆయన మాటల్లో ఎక్కడ తప్పు పట్టలేకపోయారు. యేసయ్య సత్యవాక్కులు, యేసయ్య దయగల మాటలు, యేసయ్య యొక్క మాటలు కపటం లేనివిగా ఉన్నాయి. దయచేసి బైబిల్లోని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా బైబిల్లో ఉన్న స్వార్థని కదా, ఉన్న పత్రికలు, పౌలు రాసిన పత్రికలు, భక్తులు రాసిన పత్రికలు చూస్తుంటే దాదాపు పత్రికలన్నీ మంచి మాటల అవశ్యతను మరియు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మాటలను గూర్చి హెచ్చరికలను, వాటిని విసర్జించాలని పదే పదే ఒక్కి మనకు నేర్పిస్తున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనమే కాదండి, మన పిల్లల నోటి మాటలను గూర్చి తల్లిదండ్రులుగా మనం కఠినంగా ఉండాలండి. ఈరోజు చిన్న పిల్లల స్కూల్స్ చదువుకునే 4th class 5th class పిల్లల నోట నుంచి ఎన్ని బూతుమాటలు మనం వింటున్నాం. వారి వయసుకు తగ్గ నిజంగా ఎంత భయంకరంగా పిల్లల యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకున్నట్టు గూర్చి బాల్యం నుంచి మన పిల్లలకు ఒక మంచి శిక్షణ ఇవ్వడం వారికి ఒక జీవితంలో ఒక ఆస్తిగా మారబడుతుంది. కాబట్టి పిల్లల మాటల విషయంలో కూడా మనల్ని వాళ్ళని గద్దించాలి, శిక్షించాలి, క్రమపరచాలి. దయచేసి ఇది దేవుని సత్యమని మర్చిపోకూడదు. కాబట్టి ఒకటండి, నాలుక మన శరీరంలో చిన్న అవయవము, కానీ అది బహుగా అదిరిపడుతుంది, అతిశయపడుతుందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొండెపు మాటలు, అపహాస్యపు మాటలు, కలహపు మాటలు, నొప్పించే మాటలు, కఠినమైన మాటలు, అబద్ధపు మాటలు, ఇలా వ్యర్థమైన మాటలు మనం విడిచిపెట్టాలి. దయచేసి నేను ఎలా మాట్లాడుతున్నాను, నా సహోద్యోగుల దగ్గర, సంఘంలోను, కుటుంబంలోను, స్నేహితుల మధ్య, సమాజంలో నా సంభాషణ ఎలా ఉందో ఈరోజు పరిశీలన చేసుకోవాలి. అందుకే చక్కగా ఉంటారు యాకోబు రాసిన పత్రిక 3:8 మనం చూస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏంటండి ఇక్కడ వాక్యం ఏమంటుంది, ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అవునండి, మనం చాలా సార్లు అనుకుంటాం ఇలా మాట్లాడకూడదులే అనుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్న వారి యొక్క ప్రవర్తన బట్టో, ప్రేరేపణ బట్టో, పరిస్థితులు బట్టో దయచేసి మన నాలుక నుంచి కాని మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, కోపోద్రేకుడితో కూడిన మాటలు మనం మాట్లాడే సందర్భం కూడా ఉంటది. కాబట్టి ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అనే మాట చూస్తున్నాం. అయితే అది పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండాలనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నిజంగా యెషయ గ్రంథం 6:5-7 చూస్తే అక్కడ యెషయ ప్రవక్తను చూడొచ్చు. ఏమంటాడు, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇక్కడ ఎంత గొప్ప ప్రవక్త దేవుని దర్శనం చూసిన తర్వాత తాను మొదటిగా అనుకుంది ఏంటంటే, అపవిత్రమైన పెదవులు గలవాడును, అయ్యో అనే మాటను బట్టి ఎంతగా తాను ఒప్పుకోల్లో వచ్చాడో మనం చూడచ్చామండి. మన నాలుకతో చేసిన పాపములు ఒప్పుకొనుచు దేవుని బలిపీఠం యొద్ద మన నాలుకను సమర్పించుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి. ఎలా పైనుండి దిగి అగ్ని మన నాలుకను శుద్ధీకరించి ప్రభు మహిమ కొరకు వినియోగించడం కొరకు మనం ప్రార్థించాలి. కాబట్టి ఏ నరుడు నాలుకను సాధు చేరుడు గాని అది పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. ఆది అపోస్తలు మనం అదే మర్చిపోకూడదు. అపోస్తల కార్యములు 2:4 చూస్తే నిజంగా పరిశుద్ధాత్ముడు ఆది అపోస్తల మీద దిగి వచ్చినప్పుడు వారి శరీరంలోని సర్వ అవయవాల్లో ప్రధానంగా వారి నాలుకను స్వాధీనపరుచుకున్నాడు. మన ఈ విశిష్టతను విస్మరించకూడదని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. కాబట్టి మనం మన నాలుకను సాధు చేయలేము, కానీ మనం అనాలి పరిశుద్ధాత్మ సహాయం చేత మన నాలుకను మనం సాధుపరుచుకోవచ్చు, స్వాధీనపరుచుకోవచ్చు అనే వాక్యాన్ని సెలవిస్తుంది. కాబట్టి జీవ మరణముల నాలుక వశం అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మన మాటల ద్వారా ఇతరుల ఆదరణ పొందుతున్నారా? మన మాటలు ఇతరులను మేలు చేసే విధంగా ఉన్నాయా? మన మాటలు ఇతరులను పురుగొల్పి బలపరిచే విధంగా ఉన్నాయా? అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, పొగరబోతు మాటలు కత్తి వలె దూసుకుపోతాయి అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి మన మాటల వల్ల ఇతరులు ఆత్మీయంగా బలపొందుతున్నారా? ఇతరులకు మేలు చేకూరుస్తుందా? మనం వారితో ఏం మాట్లాడుతున్నాం? ఇలా మనం ఒక సావాసం కలిగి ఉన్నాం, SFG అనే ఒక మంచి ప్లాట్ఫారం మనకుంది. ఈ యాప్ ద్వారా మనం అనుదినము ముమ్మారు కలిసి ప్రార్థన వాక్యములు ఎదుగుతున్నాము, అలాగే దేవుని పనిలో వాడబడుతున్నామనే సత్యాన్ని మనం పంచుకుంటున్నామా? మన మాటలు ఎలా ఉన్నాయి? అదేమీ లేకుండా మనం మనకున్న కోపాన్ని మనకున్న అవకాశాన్ని బట్టి ఇతరులను గాయపరుస్తూ దూషించే వారిగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి, జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి, మనం ఎప్పుడే కొండాలు మాట్లాడుతూ తిరగకూడదు. అందుకే లేవీకాండంలో చక్కని మాట ఉంది, 19:16 మనం చూస్తే, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అవునండి, ఇతరుల గూర్చి మనం మాట్లాడినప్పుడు మొదటగా వినేది దేవుడే అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా మనం ఇతరుల కొరకు కొండాలు చెప్పాం. ఈరోజు సంఘాల్లో స్త్రీలు ముఖ్యంగా పురుషులు ఆ తర్వాత చూస్తే కొండగత్తెలుగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. కొండాలు చెప్పుటిలో సంతోషపడేవారు నిజంగా ఆత్మీయ జీవితంలో ఎటువంటి అభివృద్ధిని పొందలేరని మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. సంఖ్యాకాండం 12:1-2 చూస్తే నిజంగా మోషేకి విరోధంగా మిరియాము అహరోన్లు మాట్లాడినప్పుడు మోషే వినలేదండి. వాస్తవంగా ప్రభు దానిని వినేను, యెహోవా యొక్క కోపం రగులు కొనును అనే మాటను మనం చూస్తున్నాం. అవునండి, మోషేకి విరోధంగా వారి యొక్క అన్న అక్క ఇద్దరు ఎంతగానో సనిగారు, ఎంతగానో దూషించారు. అయితే మోషే వినలేదు గాని దేవుడు దాన్ని విని దేవుని కోపం రగులుకొని మిరియాముకు కుష్టివాది వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. దయచేసి మనం మర్చిపోకూడదు, దేవుడు వినడే, దేవుని చూడే. బైబిల్లో మనం మర్చిపోకూడదు, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా అని బైబిల్ చెప్తుందండి. దేవునికి ఏది ఎక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో, మన సంభాషణలో ఉన్నాయి, మన మాటల ద్వారా ఇతరులకి ఏమవుతుందో అన్నది దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడనే గ్రహింపుతో మనం ఉండాలి. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులో మనం చాలా జాగ్రత్తగా మాటల విషయంలో ఉండాలని. అందుకే భక్తుల ప్రార్థన కూడా, దావీదు ప్రార్థన మనం మర్చిపోకూడదు. కీర్తనలు 141:3 చక్కగా అంటారు, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇది భక్తుల ప్రార్థన. దయచేసి మనం ఆ రీతిగా ప్రార్థిస్తూ మన మాటల విషయంలో మనం జవాబుదారీగా ఉండాలి. ఎందుకంటే దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రభువా అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మన ప్రార్థనలు చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ మన మాటలు అలా ఉన్నాయి. దావీదు మొదటగా ఇదే అన్నాడు, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ప్రభువా, నా పెదవులు పవిత్రమైనవి, యథార్థమైనవి, నా ప్రార్థన ఆలకించమన్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా మనం మన నోటితో ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ స్తుతించేవారు, గాని వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వారు నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరు గాని వారు తమ నాలుకతో ఆయన యందు బొంకెరి. ఈరోజు చాలా మంది పెదవులతో నాలుకతో దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తారు, ఎంతగానో ప్రార్థిస్తారు, మొరపెడతారు, గాని అది వారి నోటి యొక్క అపవిత్రత ద్వారా, కపటం ద్వారా దేవుని నుంచి గొప్ప కార్యాలు వారు పొందుకోకపోవడం మనం చూస్తున్నాము. దయచేసి దేవుని బిడ్డలుగా ఈరోజు నా మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పేతురు చక్కగా ఒక మాట అన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9-10 చూస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. దయచేసి వాక్యపు వెలుగులు సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం జీవాన్ని అంటే నిత్య జీవాన్ని మనం ప్రేమించి ఉన్నామంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మన నాలుకను, మన పెదవులను కాచుకోవాలి. పాప సంబంధమైన మాటలు పలకకుండా వాటిని క్రమపరుచుకోవాలన్న వాక్యపు వెలుగులో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మన నాలుకతో ఏ పాపము చేయకుండా మన మార్గాలను, మన భక్తిని, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఉందని గుర్తించాలి. అన్ని విషయాల్లో మితంగా మాట్లాడుచు ఆ దేవుని కిష్టులుగా మనం ఉండాలనే సత్యాన్ని మర్చిపోకూడదు. మోషే ఎంత గొప్పవాడో మనకు తెలుసండి. ఒకనొక సందర్భంలో మోషే ఇస్రాయేల్ను గూర్చి వారు కోపాన్ని రేపించినప్పుడు బండను ఆ కర్రతో కొట్టే సందర్భంలో ఒకసారి కాని మాట పలుకుతాడండి మోషే. ఒకసారి ఆ మాట ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనలో ఉంది, ఒకసారి కీర్తన గ్రంథము. మోషే వంటి గొప్ప నాయకుడే మాట విషయంలో కోపించి కాని మాట పలికి దేవుని ఉగ్రతకు చోటిచ్చిన వాడే. వాగ్దానం చేసిన భూమిలో అడుగు పెట్టలేకపోయాడండి. వాగ్దాన భూమికి దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి ఎక్కి నీవా వాగ్దాన భూమిలో ప్రవేశింపలేవు అని ప్రభు తెగించి చెప్పేశారు. కానీ అడిగాడు, మోషే అడిగాడు, ప్రభు నాకు అవకాశం ఉందంటే, లేదు నీవు నన్ను మహిమపరచలేకపోయావు, నీవు కాని మాట అన్నావు అని ప్రభు దయచేసి మనం చూడొచ్చు. ఒకసారి ఇది కీర్తన 106:33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరండి? మోషే. కాని మాట పలకడం ద్వారా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయిన మోషే గొప్ప నాయకుడండి. ఇస్రాయేల్ను ఐగుప్తు దేశం నుంచి నడిపించిన నాయకుడు, వారి కొరకు 40 దినాలు ఉపవాసం ఉంచి ప్రార్థించిన నాయకుడు, గొప్ప యుద్ధాలు చేయించిన నాయకుడు, ఆశ్చర్యరీతిగా దేవుని చేతిలో బహుగా వాడబడిన నాయకుడు. అలాంటి నాయకుడిని అపవాది ఎంత మోసం చేశాడో ఒకనొక సందర్భంలో. ఈరోజు కూడా ఈరోజు మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు, లేకపోతే ఒక బలమైన విశ్వాసగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు, పరిచారకుడిగా ఉండొచ్చు, నాయకుడిగా ఉండొచ్చు, సేవకుడిగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దయచేసి అపవాది గడు కూడా మనల్ని కూడా ఈ రీతిగా కాని మాటలు పలకడానికి ప్రేరేపిస్తాడు. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఎందుకు పనికిరానిమైన మాటలతో ఈరోజు గంటలు కూర్చుని మాట్లాడతారండి. దేవుని వాక్యం గురించి, లేదా ఆత్మీయ విషయాలు, లేకపోతే దేవుని యొక్క పరిచర్ విషయాలు మాట్లాడుకోవడం ఈరోజు తక్కువైపోయింది. అనవసరమైన మాటలు గంటల కొద్దీ ఫోన్స్ ద్వారా ఇంటిలోని కూర్చుని ఎంత సమయాన్ని, ముసలమ్మ ముచ్చట్లతో సమయాన్ని గడిపే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మాటల విషయమనే మనం జాగ్రత్తగా ఉండాలి. నాలుక పెదవులు ఎంతగా మనం కాపాడుకోవాలి, ఎంతగా భద్రపరుచుకోవాలి. అలా ఉంటేనే మనం జీవాన్ని స్వతంత్రించుకోగలము, దేవుని రాజ్యాన్ని పొందుకోగలము, దేవుని ఎదుట సరైన లెక్కతో నిలబడగలము. లేకపోతే దేవుడు లెక్క అడుగుతారు, దేవుడు తీర్పు తీస్తాడు, మన భక్తి వ్యర్థమైపోద్ది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము 6-7 వచనాలు చూస్తే నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. జ్ఞానైన సొలొమోను చెప్తున్న మాటలు చూస్తుంటే నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. ఈరోజు చూస్తున్నాం మనం కోపోద్రేకులే మనం పై అధికారులతోనూ లేకపోతే మన ఇంటి వారితో ఒక్కొక్క మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో ఎంత విచ్ఛిన్నం తీసుకొస్తుందో అసమాధానం తీసుకొస్తుందో పై అధికారుల నుంచి పనిష్మెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ వాక్యం అంటుంది నీ నోటి వల్ల పని జరగనీయకము, శిక్ష వస్తుంది, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. దయచేసి ఈరోజు వాక్య వెలుగులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇదే ప్రసంగి గ్రంథం 6:11 వచనం మనం చూస్తే పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము. దయచేసి మనం మాట్లాడుతున్న మాటలు చాలా నిరర్ధకమైనవి, అంటే అనవసరమైన మాటలు, అర్థం పర్థం లేని మాటలు ఉంటాయి. దానివల్ల మనకేం లాభం, నరులకేం లాభం అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాము, నా నోటి నేను కాచుకోవాలి, నా మాటలు కొద్దిగా ఉండాలి, నా మాటలు యథార్థత ఉండాలి, నా మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, నా మాటలు కృపాహ సహితంగా ఉండాలి, నా మాటలు నా హృదయ జ్ఞానము నా దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలన్న భక్తుని మాటల వలె మన మాటలు ఉండాలి. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. మన పెదవులు నిజంగా యథార్థమైన మాటలు పలుకుతుంటే దేవుని యొక్క ఉన్నతమైన మహిమను మనం ప్రకాశింపచేసేవారిగా ఉంటాం. కాబట్టి మన పెదవులు యథార్థమైన మాటలు పలికితే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, మనల్ని ఎంతగానో బలపరుస్తారనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే మా మాట మన నాలుకకు రాకమునుపే అది దేవునికి తెలుసని మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటో. దయచేసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన వాగ్దానం కనాన ప్రాంతంలో ప్రవేశానికి కోల్పోయిన మోషే వంటి నాయకుని మనం చూసాం. అంతేకాదు మిరియాం వంటి ఒక ప్రవక్తి దేవుని ఉగ్రత కారణం నోటి మాటలని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులో మనం ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నాలుకను దేవుని నీతిని ఆయన కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపాలములు చేస్తూ ఆయన్ని ఆరాధించాలి. మన నోటంతా ఆయన స్తుతులతో నిండిపోవాలి, మన నోరంతా ఆయన వాక్యంతో నింపుకోవాలి, మన మాటలన్నీ దేవుని రాజ్య మహిమ కొరకే వ్యాప్తి కొరకే వాడబడాలి తప్ప మన నోటి నుంచి జీవాన్ని పలికేవారిగా మనం ఉండాలన్న సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి వాక్యపులో సత్యాన్ని గుర్తించాలి. కొన్ని మాటలు అనవసరమైన మాటలు మనం మాట్లాడదు. బైబిల్ ఉంటుంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దయచేసి అనవసరంగా మాట్లాడకూడదని బైబిల్ చెప్తుంది, విస్తారంగా మాట్లాడకూడదని చెప్తుంది. మితంగా మాట్లాడండి, సందర్భానుసారంగా మాట్లాడండి, సమయానుకూలమైన మాటలు మాట్లాడండి, ఇతరులను మేలు చేకూర్చే మాటలు మాట్లాడండి, మీ ఆత్మీయ జీవితాన్ని పెంపారించే మాటలు మాట్లాడండి అండి అని మాట్లాడుతున్న బైబిల్ సత్యాలను ఈరోజు మనం పాటించవలసిన ఆవశ్యకత ఎలా ఉంది. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులు ఈరోజు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 64:8 చూస్తే 8 వారు కూలిదరు వారు కూలుటకు వారు నాలుకే కారణము. కూలుదరు అవునండి, ఆత్మీయ విషయంలో పతనమైపోవడానికి పడిపోవడానికి దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవడానికి ముఖ్యమైన కారణం బైబిల్ ఏం చెప్తుందండి, వారి నాలుకే కారణం. వారు కూలుదరు గాని వారు కూలడానికి వారు పడిపోవడానికి వారి నాలుకే కారణము అని వాక్యం సెలవుతుంది. కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుటకు లేకపోతే అపవాది ముఖ్యంగా మన నాలుకను తన సాధనంగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయనే గ్రహింపుతో మన నోటిని కాచుకోవాలి, మన పెదవులను భద్రపరుచుకోవాలి. ఒకవేళ ఏదైనా అపవిత్రత ఉంటే యెషయా భక్తి వలె ప్రభా అపవిత్రమైన నా పెదవులను పవిత్రపరచమని మనం ప్రార్థించాలి. పవిత్రమైన తర్వాత నా నోటిని నా పెదవులను ఖాయము కావలించము, నాకు అటువంటి ఆ శక్తినిమ్మని మనం ప్రార్థించాలి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఒకసారి మన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు సరదాగా మాట్లాడాలి, ఆ మంచిగా మాట్లాడాలి అనుకుంటాం, కానీ మన మాటల విషయంలో చాలా తప్పిదాలు వస్తాయండి. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అందుకే ఎఫెసీ పత్రిక 4:29-30 చక్కని మాట ఉంటుంది, వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి శ్యామాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దురభాష అయినను మీ నోట రానేయకుడి అంటూనే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అవునండి, మనం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతారు. మనం ఎలా ఉండాలంటే ఎదుటి వారికి మేలు కలిగినట్లు అనుకూల వచనాలే, సత్యవాక్యాలే, ఆత్మీయ మాటలే, బైబిల్ ఉన్న సత్యాలే మాట్లాడాలి. కానీ దురభాషలు, వ్యర్థమైన మాటలు పలకకూడదు, వాటిని మన నోటికి రానియకూడదు. అలా వస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తబడతాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మనం మన సహోద్యోగులను కలిసినప్పుడు దయచేసి మనం ఎంతగా బల పొందుతున్నాము, సహవాసం ఎలా కట్టబడింది, ఎలా మనం ప్రార్థనలు ఎదుగుతాం, అలా నూతనంగా ఉన్న వారిని మనం నడిపించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ మనం ఏదో ఇతరులకు కీడు చేయాలో లేకపోతే మనం గొప్పగా కనపరుచుకోవాలని మనం నోరు తెరవడం కాదు, గాని మనం దేవుని రాజ్య మహిమ కొరకు ప్రయోజనాల కొరకు మన నోటిని తెరిచి మాట్లాడవలసిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యపు వెలుగులో మన మాటల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి అనే మాటలు మనం చూసుకోవాలి. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం గాని 3వ అధ్యాయంలో యాకోబు భక్తుడు పదే పదే హెచ్చరిస్తుంది ఏంటంటే, నాలుక చిన్న అవయవమన్న అది బహుగా అదిరిపడతా, జాగ్రత్త, నీ నాలుకను సాధుపరుచుకో, నీ భక్తి ఎలా ఉందో నీ నోరే చెప్తుంది, నీ నోటిని జాగ్రత్తగా చూసుకో, దాన్ని కళ్ళెం పెట్టు, దాన్ని అదుపులో పెట్టు. ఒక పరిపక్వత కలిగిన క్రైస్తవుడిగా ఆ సామర్థ్యం ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ శక్తి కలిగిన వాడిగా నీ ఉండాలి అనే యాకోబు పత్రికని యొక్క మాటలు మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని మనకు మాదిరిగా ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దయగల మాటలు చూస్తున్నాం, ఆయన నోట నుంచి ఏ తప్పు పట్టలేకపోయారు, ఆయన మాటల్లో ఉన్న సత్యము ప్రేమ యథార్థతను బట్టి ఏ మాత్రం వాళ్ళు నోరు తెరవలేని పరిస్థితుల్లో శాస్త్రులు పరిశీలన మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాటలకు ఆశ్చర్యపోయారంటే ఏంటి దయగల మాటలు, ఏంటి ఆయన మాటలు, ఏంటి ఈరోజు క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడిస్తున్నా మనము దయచేసి మన మాటల వల్ల ఎవరన్నా అన్నారా, బ్రదర్ మీరు చెప్పిన మాటల ద్వారా నేను ఈ కాన్ఫరెన్స్ లో రాగలిగాను, మీరు మాట్లాడిన మాటలు నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, నెమ్మదినిచ్చింది అనే సాక్ష్యం ఉందా? లేదు. అలా లేకుండా ఇతరులను గాయపరిచే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నామా? మన పెదవులను ఏదో కత్తిని పొదును పెట్టులుగా మన నోటిని, ఈరోజు చాలా మంది అనుకుంటారు అలా సైలెంట్ గా ఉంటే, అలా మాట్లాడలేకపోతే, అలా జవాబు ఇవ్వలేకపోతే వాళ్ళు మనల్ని కమాండ్ చేస్తారనుకుంటారండి. అందుకే చక్కగా కీర్తన 12వ అధ్యాయంలో చక్కన ఉంటుంది, మా నాలుకల చేత మేము సాధించదము అనే మాటలు మనం చూస్తున్నాం. అవునండి, మన నాలుక ద్వారానే మేము సాధిస్తాం. చాలా మంది అంటారు అయ్యో వారి నోట్లో నోరు మేము పెట్టలేము అనే మాటలు మనం చూస్తాం. క్రైస్తవులేని మనం అన్యుల కోసం కాదు, క్రైస్తవులేని చెప్పేవారు ఎంత గయ్యాలుగా, ఎంత గంభీరమైన, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతూ నాలుకల ద్వారా సాధించాలనే మాటలు ఉన్నారు. కాబట్టి అందుకే బైబిల్ చాలా కఠినమైన మాట కూడా ఉంటది, బింకములాడు నాలుకలన్నిటినీ యెహోవా కోసివేయను అనే మాటను మనం చూస్తున్నాం. బెంకములు బొంకెములు అలా మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి దయచేసి ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో ఈరోజు మన సంభాషణ మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా మాట్లాడుతున్నాం, మన మాటలను కాచుకోగలుగుతున్నామా, మన మాటలు కొద్దిగా ఉంటున్నాయా, నిరర్ధకమైన మాటలు మాట్లాడుతున్నామా, అనవసరమైన మాటలు, సందర్భం లేని మాటలు, ఎందుకు మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ మాటలు విస్తరించిపోతున్నాయి. దేవుని సన్నిధికి వచ్చే బాధగాని ఇస్తూ ఆ వారంలో జరిగే మాటలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కొండలు చెప్తున్నారు ఆత్మీయ విషయంలో ఏమాత్రం ముందుకు వెళ్ళక దిగజారిపోతున్న ఈ దుర్దినాల్లో దయచేసి ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నా నోటి మాటలు నా ప్రభు దృష్టికి అంగీకారంగా ఉన్నాయా, నా ప్రార్థన దేవుడు ఆలకించే విధంగా ఉందా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిజంగా ఇతరులకు మేలు చేకూర్చే శ్యామాభివృద్ధికరమైన అనుకూల వచనాలే పలుకుతున్నానా, దేవుని పరిశుద్ధాత్మను సంతోషింపచేసే సంభాషణ లేకపోతే అటువంటి మాటలు నా జీవితంలో ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనమే కాదు మన పిల్లల నోటి మాటల విషయంలో కూడా తల్లిదండ్రులుగా మనం కఠినంగా ఉండాలి. ఎందుకంటే పిల్లల మాటలు చాలా భయంకరంగా మారిపోయి ఇప్పుడున్న వారు లేకపోయినా వారు వెళ్తున్న స్కూల్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ప్రభావం ద్వారానో లేకపోతే ఈ టీవీ ప్రభావం లేకపోతే టెలివిజన్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ ద్వారా భయంకరమైన మాటలు వాళ్ళు వింటున్నారు చూస్తున్నారు వారి మధ్య ఉంటున్నారు. కావున పిల్లల నాలుకను అదుపులో ఉంటుని గుచ్చి బాల్యం నుంచి వారికి ట్రైన్ అప్ చేయాలి. వారి మాటల విషయంలో మనమే వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి వచ్చేసి మన నా ఒక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు అంటారు కదా, ఈ యొక్క ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అనే మాటలు మనం చూస్తున్నాం. దయచేసి మనం ఆరాధిస్తున్నాము ఈ నోటితోనే ఆ ప్రభు యొక్క పోలికగా ఆయన యొక్క బిడ్డలుగా ఉన్న వారిని మనం దూషిస్తూనే దయచేసి మన ఆరాధన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాధనలో జీవం ఉండాలి, మన ఆరాధనలో యథార్థత ఉండాలి. పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన్ని ఆరాధించినప్పుడు ఏ కపటమైన పెదవుల నుంచి రాలేదు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఆత్మపూర్ణులే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఆయనలో ఆయన పరిపూర్ణుడిగా ఉన్నప్పటికీ మన ఆరాధన యథార్థంగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన్ని ఆరాధించే వారి కొరకు యథార్థంగా పరిశుద్ధమైన పెదవులతో ఆరాధించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్తరము అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఏదో మన శరీరం ద్వారా ఆస్వాదం చేసుకోకుండా ఏదో పెదవులతో పైపైనే ఆ దేవుణ్ణి ఆరాధించక ఆయన ఆత్మ వలన అనుదినము ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చే ఆరాధన అనేది మన హృదయానికి సంబంధించిందని మర్చిపోకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు స్తుతియాగం చేస్తూ ఆ పరిశుద్ధమైన పెదవులతో ప్రార్థిస్తూ ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నా. ఆ ఒకనొక దినాన విమర్శ దినాన దేవుడు మన మాటల విషయంలో లెక్క అడిగితే మనం దానికి సిద్ధపడి ఉండాలి అనే గ్రహింపుతో ఉండాలి. కాబట్టి దేవుడు వింటున్నాడు, ఎందుకంటే ఆయనే చెవులను కలుగు చేసిన వాడు. ఆయనకు తెలుసు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి ప్రభు కొరకు మనం నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నాం. మన నాలుకను సాధుపరుచుకుంటున్నామా, మన నోటికి కళ్ళెం పెట్టుకోగలుగుతున్నామా, మన భక్తి యథార్థమైనదా, మన మాటలు మితముగా ఉన్నాయా, మన మాటలు నిర్దోషంగా ఉన్నాయా, మన మాటలు జీవపు ఊటగా ఉన్నాయా, మన మాటలు పరిశుద్ధతను పెంపారించే విధంగా ఉన్నాయా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో సాతానికి అత్యంత ఇష్టమైన అవయవం ఏదైనా ఉందంటే మొదటగా నాలుకను జ్ఞాపకం చేసుకోవాలి. వాడు పదే పదే నాలుకను రేపుతూ ఉంటాడు, అదిరిపడేలా చేస్తాడు, అతిశయపడేలా చేస్తాడు. కాబట్టి దయచేసి కొన్ని మాటలు, అపహాస్యకమైన, కలహమైన, కఠినమైన, అబద్ధపు, వ్యర్థమైన మాటలు మన నోటికి రానివ్వకుండా జాగ్రత్తగా ఉందాం. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరి మధ్యన మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను కంట్రోల్ గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అలా ఉంటేనే మన భక్తికి ఒక అర్థం ఉంది, మన విశ్వాసతకు ఒక అర్థం ఉంది, మన యొక్క హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుందాం. ఎందుకంటే సర్ప సంతానమా మీరు చెడ్డవారి ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు అనే మాటను మనం బైబిల్లో శాస్త్రులు పరిశీలను ఉద్దేశించి, అంతేకాదు ఇక్కడ కూడా మనం చూస్తాం, పదే పదే మన లేఖనాలు వింటున్నాం. కాబట్టి దయచేసి మనం చెడ్డగా ఉండి చెడ్డ వాటిని చూస్తూ లోకరీతిగా జీవిస్తూ మనం మంచి మాటలు పలకలేమండి. కాబట్టి దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుని వాక్యానుసారమైన రుచికరమైన ఉప్పు వేసినట్లు కృపా సహితంగా మాట్లాడి ఇతరులకు మేలు చేకూరుస్తూ ప్రభుని మహిమకు వచ్చే మాటలు పలుకుదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికి దయచేయాలి కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు. ప్రైజ్ లాడండి.